పరమపుణ్యతమైనటువంటి యొక్క మహత్తరమైనటువంటి యొక్క గురుపీఠాన్ని అలంకరించుకున్నటువంటి యొక్క కాళీ వరప్రసాద్ బాబాజీ గారికి, వారి అనుంగ బిడ్డలైనటువంటి యొక్క మాతాజీ గారికి నమస్కరిస్తూ, పరమపునీతమైనటువంటి సుదినం ఈరోజు. మానవ జీవితంలో మూడే దినాలున్నాయంటున్నారు మహాత్ములు. ఒకటి దుర్దినం, రెండవది సద్దినం, మూడవది సుదినం. ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఈ సుదినం అన్నటువంటిది రావటం మహా అపరూపమైనటువంటిది. ప్రతి వ్యక్తికి కూడా సద్దినాలు దుర్దినాలు వస్తున్నాయి, కాని ఏ పుణ్యాత్మునికో ఏ పుణ్యపురుషునికో మాత్రమే ఈ సుదినం అనేది వస్తుంది. కాలాన్ని అలాంటి మహత్తరమైనటువంటి యొక్క సుదినములో కాలాన్ని పవిత్రవంతం చేసుకోవటమే మానవ జీవితం యొక్క లక్ష్యం. కాలమే పుణ్యుండు గడుపువాడు. నిజమైనటువంటి పుణ్యాత్ముడు ఎవరయ్యా అంటే, మనం అనుకుంటాం వానికేమండి పుణ్యాత్ముడు, అట లౌకిక ధనం ఉంది, అలాగే స్థిరాస్తి చరాస్తి, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు, పెద్దవాడు ఇంజనీరు, రెండవవాడు లాయరు, వానికి మహాపుణ్యాత్ముడు అంట. కానీ మహాత్ముల యొక్క దృష్టిలో, శాస్త్రం యొక్క దృష్టిలో వారి కాదట పుణ్యాత్ముడు. ఎవరయ్యా నిజమైనటువంటి పుణ్యాత్ముడు అంటే, కాలమే పుణ్యుండు గడుపువాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు కాలము నా స్వరూపమని. అలాంటి భగవత్ స్వరూపమైనటువంటి కాలాన్ని ఎవడైతే భగవదాయత్త చిత్తంతో కాలాన్ని ప్రతి క్షణము కూడా సద్వినియోగం చేసుకుంటాడో వాడే నిజమైన పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, సత్యాత్ముడు. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి యొక్క కాలాన్ని పునీతం చేసేదానికి మాతాజీ గారు ఎంతో ఆలోచన చేసి మూడు దినాలు ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని పెట్టారు. గీతా యజ్ఞం యజ్ఞోహవై విష్ణు. యజ్ఞం అంటే ఏదో కాదండి, భగవంతుని యొక్క స్వరూపం ఇది గీతా యజ్ఞం. గీత ఏదో కాదు, శాస్త్రం కాదండి, భగవత్ స్వరూపం. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి యొక్క గీతా జ్ఞాన యజ్ఞం మూడు రోజులు నిర్ణయం చేశారు అంటే కారణం అమ్మకు బాగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆలోచన చేసే మూడు రోజులు విచారన్నమాట. దేహాలు మూడు ఉన్నాయి, అవస్థలు మూడు ఉన్నాయి, గుణాలు మూడు ఉన్నాయి, ఏ పట్టుకున్నా సరే ఈ మూడింటి పైననే మనకు ఈ యొక్క చిత్ర విచిత్రమైనటువంటి జగత్తంతా ఉంది. కాబట్టి ఈ మూడు రోజుల యొక్క మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని ఎవడైతే శ్రవణం చేస్తాడో అలాంటి వాడు అవస్థాత్రే సాక్షిభూతుడైపోతాడు, అలాగే గుణాతీతుడైపోతాడు, అలాగే మూడు దేహాల కంటే ఆవల ఉన్నటువంటి సాక్షిస్వరూపుడైతాడు అని చెప్పేసి అమ్మగారు చాలా ఆలోచన చేసి కార్యక్రమాన్ని పెట్టారు. ఇందాక మన సుబ్బారావు గారు చక్కటి నామం చెప్పారే, అయ్యా ఉన్న ఫలంగా నువ్వు చూస్తూ ఉండగలోనే అంత కాలము వ్యర్థమైపోతూ ఉంది. పెద్దలంటారు బ్రతికిన కాలమం సయును పాడొద నుంచి పట్టకూటిగై. తినేది కాదయ్యా మానవ లక్ష్యము, తిని తిని పశువు బాగుపడుతుంది. వినేది మానవ లక్ష్యము. ఏది వినాలి? ఆత్మబుద్ధి సుగత్యవ పరబుద్ధి వినాశక. పరమంటే ఇక్కడ లౌకికమైనటువంటి ప్రాపంచిక విషయాలు కాదు వినాల్సింది, అలౌకికమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి ఎవడైతే శ్రవణం చేస్తాడో అలాంటి శ్రవణం చేసినటువంటి విషయాన్ని మననం చేస్తూ నిధిధ్యాసనం చేసుకుంటాడో వాని కడసారి జన్మ. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి శ్రవణ యజ్ఞం మన అపరూపమైనటువంటి పుణ్యం పండి ఈరోజు మనం మూడు రోజులు ఇక్కడ కాలయాపన చేయాల్సినటువంటి విషయం వచ్చింది. ఈ మూడు రోజుల్లో ఏ క్షణం కూడా వదులుకున్నామంటే మనం మహత్తరమైనటువంటి ఒక సంపదను కోల్పోయినట్లే. కాబట్టి ప్రతినిత్యం మనం కూడా ఈ క్షణ క్షణాన్ని కూడా మూడు రోజులే, ఈ మూడు రోజులు ఎంతో అపరూపమైనటువంటి యొక్క విలువ కలిగినటువంటి, కాబట్టి ప్రతి వ్యక్తి ఈ కాలాన్ని గుర్తు చేసుకుని ఈ కాలం యొక్క వాళ్ళని గుర్తెరింగి ఈ మూడు రోజులైనా సరే మీ జీవితంలో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ధన్యులైపోతారు. ఈ జన్మంలోనే తరించగలిగినటువంటి సద్భాగ్యం మీకందరికీ కలుగుతుంది. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి గీతా యజ్ఞంలో నిన్ననే అంకురార్పణ జరిగింది. అంకురార్పణ అంటే ఏమిటి? మనం అనుకుంటాం హవన ఉండాలల్లో అంకురార్పణ జరిగిందయ్య, అది కాదు. నిజమైనటువంటి అంకురార్పణ నీ హృదయంలో రావాలి, నీలో మార్పు రావాలి. ఏనాడైతే ఈ భౌతికమైనటువంటి ప్రాపంచిక దృశ్య విషాదులపై విరక్తి కలిగి భగవంతుని యందు అనురక్తి కలుగుతుందో అదే నీ జీవితంలో అంకురాత్మన, అప్పుడే నీ జీవితం ధన్యమైపోతుందంటూ ఆ మహత్తరమైనటువంటి విషయాన్ని అక్కడ ఉంచారు. అలాగే ఉదయం మొదలుకొని ఇంతటి వరకు కూడా మాతాజీ గారు నిజంగా ఆశ్చర్యమైందండి, నాకు చాలా ఆశ్చర్యమైంది. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వారి వాక్కు ఏ విధమైనటువంటి యొక్క
తొలుపు అన్నటువంటిది లేకుండా ధారాపాతంగా ఆ మహత్తరమైనటువంటి వాక్ శబ్దాలు వస్తున్నాయి. నామ సంకీర్తనం చెప్తుంది. భగవద్గీతలో ప్రతి శ్లోకం కూడా ఏ విధమైనటువంటి పొరులు పోకుండా కూడా హవన కార్యక్రమంలో పఠనం చేసింది. ఇది ఏ శక్తి అంటారు? ఒక గంట గంటన్నర ఏదైనా ప్రవచనం చేస్తే అలసిపోయామయ్యా, గొంతు రాసిపోయిందయ్యా అంటాం. కానీ ఉదయం మొదలుకొని ఇంతవరకు కూడా అమ్మగారు ఆ వాక్ శబ్దాన్ని మనకు వినిపిస్తున్నారంటే అందులో ఏమాత్రం కూడా రాపిడి గాని పొరగాని రాయటం గాని ఆ సౌండ్ తగ్గడం కానీ లేదు. ఏ శక్తి అంటారు? అది గురుదేవుని యొక్క శక్తి. మూకం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అంటాడు. ఆయన ఆ పరమ స్వరూపమైనటువంటి గురుదేవుని యొక్క అనుగ్రహం ఉంది అంటే మూకం కరోతి వాచాలం, నోరు లేనటువంటి మూగివాడు సైతం కూడా వేదాన్ని వర్ణించగలుగుతాడు. అలాగే కుంటివాడు కొండలను కూడా దాటగలుగుతాడు. ఏ శక్తి అంటే గురుదేవుని యొక్క శక్తి. అందుకే పెద్దలన్నారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరబ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖమైనటువంటి యొక్క సృష్టికర్త కాదండి, అలౌకికమైనటువంటి ఆత్మజ్ఞాన స్వరూపం ఏదైతే ఉందో అది గురు బ్రహ్మ. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియ మాత్రమే చేస్తారు. బ్రహ్మ సృష్టి చేయగలుగుతాడే గాని సృష్టించినటువంటి తన జగత్తును తాను పోషించే స్థితి బ్రహ్మకు లేదు. అయితే అలా సృష్టి చేసినటువంటి జగత్తును విష్ణు అన్నటువంటి మహానుభావుడు ఆయన పోషణ చేస్తాడు. ఆ పోషణ చేసినటువంటి విష్ణువు కూడా ప్రళయం చేసే శక్తి లేదండి. వీరు ముగ్గురికి మూడు విధాలైనటువంటి యొక్క డిపార్ట్మెంట్, వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఒకరికి రాలేదు. అయితే గురుదేవుడు ఉన్నాడే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్తు పరం బ్రహ్మ. గురుదేవుడు అలా కాదట అయ్యా, గురుదేవుడు ఎవరైతే ఆశ్రయిస్తారో తన్నే పరమావధిగా నమ్ముకున్నటువంటి అంతేవాసులైనటువంటి వారికి అందరికీ కూడా 1000 తల్లుల ప్రేమతో తను దరిచేరినటువంటి బిడ్డలందరినీ కూడా ఆ గురువు యొక్క బ్రహ్మస్వరూపముతో తనకు గతంలో లేనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జిజ్ఞాసను సృష్టింపజేస్తాడు ఆ బ్రహ్మదేవ స్వరూపముతో. అలాగే ఆ జిజ్ఞాసను బ్రహ్మస్వరూపంతో సృష్టించినటువంటి యొక్క జిజ్ఞాసు ఈ విధమైనటువంటి ప్రాపంచిక విషయాదులతో భగ్నం కాకుండా విష్ణు స్వరూపంతో దాన్ని రక్షణ చేస్తూ వస్తాడు. అస్తకమస్తక సంయోగం చేత తన పవిత్రవంత వాగ్ముఖం చేత మహావాక్య విచారణ చేసి ఆ కల్పించినటువంటి యొక్క జిజ్ఞాసను ఉన్నతోన్నతమైనటువంటి బ్రహ్మి స్వరూప స్థితికి తీసుకుని పోతాడు. గతంలో అనేకమైనటువంటి జన్మాల యొక్క వాసనా సంపుటి ఏదైతే ఉందో అలాంటి యొక్క వాసనా స్వరూపమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ మహానుభావుడు రుద్రరూపముతో ప్రళయం చేస్తాడండి. కాబట్టే గురు సాక్షాత్తు పరబ్రహ్మ. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ. పరబ్రహ్మ అనేదానికి అది కేవలం త్రిగుణాతీతమైనటువంటి యొక్క స్థితి. ఆ బ్రహ్మస్థితిని ఎవడైతే పొందుతాడో అలాంటి మహానుభావుడే ఈ జన్మకు వచ్చినటువంటి దానికి సార్థకత. అంతేగాని వచ్చినటువంటి మానవ జన్మ యొక్క విలువను గుర్తించలేకపోతే ఆ మహత్తరమైనటువంటి జన్మ అనేది నిరుపయోగం అయిపోతుంది. గురుగీతలో చెప్తాడు పార్వతీదేవికి పరమేశ్వరుడు, పార్వతీ మాతృహీనో యథా శిశు గురుహీన మాతృహీనో యథా శిశు భతృహీనో యథా నారి గురుహీన తథా ప్రాణి తస్య జన్మ నిరర్థకమన్నారు. పార్వతి జగత్తులో ముగ్గురు నిరర్థకమైనటువంటి జీవులున్నారయ్యా. ఎవరు వారంటావా? మాతృహీనో యథా శిశు. ఎంత కలవారిళ్ళందు పుట్టినప్పటికీ కూడా, ఎంత గొప్పవారిళ్లలో పుట్టినప్పటికీ కూడా తల్లి అనుగ్రహాన్ని నోచుకోలేకపోతే, తల్లి యొక్క ప్రేమను అందుకోలేకపోతే అంటే తల్లి లేనటువంటి బిడ్డ జీవితం వృధా అయిపోతుంది. తండ్రి ఎంత ప్రేమతో 10 మంది దాదులను పెట్టి పోషింపజేస్తున్నప్పటికీ కూడా ఈ తల్లి ప్రేమను అందించగలిగినటువంటి శక్తి వారికి లేదు. కాబట్టి ఎన్ని సంపదలు ఉన్నా ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ పుట్టినటువంటి యొక్క బిడ్డకన్నటువంటి వారికి ఆ తల్లి అనేది లేకపోతే వాని జన్మ నిరర్థకమయ్యా అని చెప్పేసి పార్వతీదేవికి పరమేశ్వరుడు హెచ్చరి చేస్తున్నాడు. అంతేకాదండి, రెండవది ఉంది, భర్తృహీనో యథా నారి భర్త లేనటువంటి యొక్క జీవితం స్త్రీలకు వృధా అంటున్నాడు. అంటే చాలా మంది అనుకుంటారు, అయ్యా మాకు భర్త లేరు కదా మేము మా జన్మ వృధా అవుతుందని. అసలు అది కాదు ఆంతర్యం. ఏమిటంటే ఇక్కడ భర్తృహీనో యథా నారి, లౌకిక జీవితములో ఆ వస్త్రం అన్నటువంటి వాడు లేకపోతే స్త్రీల యొక్క ఆ మహామతల్లి వైత్రవృతురాలు అయినప్పటికీ కూడా ఆమెను లోకం చూస్తే గనక కించగా చూస్తారు. ఎందుకంటే ఎవరైనా ఉదయమే ప్రయాణమై పోతున్నారనుకోండి, ఎవరైనా విధవరాలు దర్శనమైందంటే ఆమె ఎంత మహా శీలవంతురాలైనా ఎంత గుణకోవితురాలైనప్పటికీ కూడా మనసులోనైనా ప్రయాణం చేస్తున్న వ్యక్తి కొంచెం సంకటపడతారు. అయ్యో, నేను పోతున్నటువంటి యొక్క ప్రయాణానికి అడ్డుగా ఈ విధవరాలు దర్శనమైందే, పోయిన పని ఏమవుతుందో అని చెప్పేసి కొంచెం మనసులో సంకటపడతారు. అంటే ఏమిటి, ఆ మహత్తరమైనటువంటి యొక్క మానవ జన్మకు లౌకిక జీవితంలో కట్టుకున్నటువంటి భర్త ఎంత మహా విలువను ప్రసాదిస్తాడో, ఎంత గౌరవాన్ని ప్రసాదిస్తాడో, అలాగే అలౌకికమైనటువంటి మానవ జీవితంలో సర్వకర్త అయినటువంటి యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే వారి జీవితం కూడా నిరర్థకమంటాడు. అలాగే మూడో వారు ఉన్నారు, గురుహీన తదాపాణి సత్య జన్మ నిరర్థకం. తల్లి లేనటువంటి బిడ్డ, భర్త లేనటువంటి స్త్రీ, లోకములో జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో ఆ విధంగానే దీనికంటే కూడా మహాదుర్భరమైనటువంటిది గురుహీన తతాప్రాణి సత్య జన్మ నిరర్థకం. గురుదేవుని యొక్క అనుగ్రహమే నోచుకోలేకపోతే వాని జన్మ కూడా నిరర్థకమైపోతాడు. అంటే ఏమిటి, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం కాని లేకపోతే ఆ పవిత్రవంతమైనటువంటి మానవ జన్మ యొక్క విలువను కూడా వారు గుర్తించుకోలేనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో వారి నమ్మిందే జగత్తు సత్యమని భ్రాంతి పడుతూ ఉంటారు. దేహాత్మ భావన అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారికి ఆనందం అన్నటువంటిది కలగటానికి వీల్లేదు. కాబట్టి అన్నిటికంటే మహాపాపం ఏమిటయ్యా అంటే, ఆ పాపం అనేది కేవలం మనం అనుకుంటాం ఏదో ఆ పనులు చేస్తే, ఈ పనులు చేస్తే, దొంగతనం చేస్తే, ఇంకేమో చేస్తే ఇది మహాపాపం అంటాం. అది నిజమైనటువంటి పాపం కాదు. అన్నింటికంటే మూలమైనటువంటి పాపం దేహాత్మ బుద్ధి ఏదైతే ఉందో అదే మహాపాపం. దేహాత్మ బుద్ధి ఒక్కటి వదిలితే సర్వ పాప విముక్తి కలుగుతుంది. అందుకే శాస్త్రం చెప్తుంది, అయ్యా దేహాత్మ బుద్ధిజం పాపం నతగోవద కౌటుభి. ఒక్క గోవును చంపిన నేరానికి కాశీరాధైనటువంటి యొక్క మహారాజు మరుజన్మంలో తురుష్కుల ఇళ్లలో సిద్దయ్య గారుగా పుట్టారు అని చెప్పి బ్రహ్మంగారి జీవన చరిత్రలో మనకు బాగా చెప్తారు. అంటే ఒక్క గోవును చంపినందుకే తురుష్కుల ఇళ్లలో పుట్టినాడే, మరి కోటి గోవులు చంపితే ఎంత పాపమండి. కాబట్టి అన్నింటికంటే మహాపాపం ఏదో కాదయ్యా, ఈ దేహము తాను కానటువంటి దేహాన్ని తానను నమ్మి ఉండటమే మహాపాపం. ఇది గురుదేవుని యొక్క అనుగ్రహం వల్లనే పోతుంది తప్ప ఏ ప్రయత్నం వల్ల కూడా పోదు. అత్తకమత్తక సంయోగం చేత అయమాత్మ బ్రహ్మ ఆనందో బ్రహ్మ తత్వమసి మహావాక్యముల చేత ఆ గురుదేవుని యొక్క పవిత్రవంతమైనటువంటి అత్త స్పర్శతో ఎప్పుడైతే మన దేహం కలుగుతుందో అప్పుడు దేహాత్మ బుద్ధి అంతా కూడా పటాపంచలైపోతుంది. అప్పుడు కేవలం జీవుడుగా ఉన్నటువంటి తాను బ్రహ్మత్వ రూపమైపోతాడని చెప్పేసేసి శాస్త్రం ఇక్కడ హెచ్చరించింది. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి మానవ జన్మానికి వచ్చిన తర్వాత తల్లి లేనటువంటి బిడ్డ జీవితం, భర్త లేనటువంటి స్త్రీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో, మానవుడై పుట్టి కూడా జ్ఞాన ప్రదాత అయినటువంటి గురుదేవుని యొక్క అనుగ్రహానికి నోచుకోలేకపోతే వాని యొక్క జన్మ కూడా నిరర్థకం పోవయ్యాలి. కాబట్టి పోతనామాత్యుడు నారాయణ శతకంలో చెప్తాడు, ఏ విద్యకైన గురువు లేకున్న నా విద్య పట్టుపడదు, కాబునను అభ్యాసికి గురు శిక్ష కావలయు నారాయణ. అయ్యా, ఎన్ని లౌకికమైనటువంటి యొక్క విద్యలు నేర్చుకోవాలన్నా గురువు కావాలి, ఒక చెప్పులు కుట్టేది నేర్చుకోవాలన్నా గురువు కావాలి, డప్పు వాయించాలన్నా గురువు కావాలి. అలాగే లౌకికమైన విద్యలు అన్నింటికీ గురువు అవసరమైనప్పుడు అలౌకికమైనటువంటి ఆత్మజ్ఞానం పొందటానికి గురువు అనేవాడు ఎంత అవసరమో యోచన. కానీ ఈనాడు మనం ఆ మహత్తరమైనటువంటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఎంతమంది ఉన్నారండి, మేము ఉదయము ఈ నగర సంకీర్తనలో ఆ వెళ్తూ ఉంటే శోభాయాత్రలో పోతూ ఉంటే ఎంతటి 3 గంటల సేపు తిరిగినప్పటికి కూడా ఇంకా అర్థం కాలేదు సభ అంటే నాకు ఆశ్చర్యమైంది. అమ్మో, ఎంత జనాలు వస్తారో ఈ రోజు, సభ ఎంత పూర్ణంగా ఉంటుంది అనుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే కారణం ఏమిటంటే కేవలం పుణ్యం ఉండాలండి, పుణ్యం అనేది లేకపోతే ఈ మహత్తరమైనటువంటి మహాత్ముల దర్శనం చేయటం గాని, మహాత్ముల యొక్క సందర్శనం కలగటం గాని, పుణ్యస్థలాలకు రావటం గాని ఉండదు. కాబట్టి మలము విక్షేపం ఆవరణం చేసి ప్రతి జీవునికి కూడా దోషత్రయాలు అనేటివి మూడున్నాయి. మలదోషం అనేది ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు కూడా వాడు ఎంత గొప్పవాడు, ఎంత పండితుడైనా కావచ్చు, కానీ దోషం ఉన్నటువంటి వాడు మంచిని దర్శించలేడు, మంచి చోట్లకు వెళ్లలేడు, మంచిని గమనించలేడు అన్నమాట. ఎందుకు? ఆ దోషం అనేది అడ్డొస్తుంది. ఆ మలదోషం అనేది ఎలా వచ్చిందయ్యా? మానవునికంటే శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు ఆచరించడం వల్ల వచ్చినటువంటి పాపం ఏదైతే ఉందో అది మలదోషం. ఆ మలదోషం ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మే దగ్గర ఉన్నా ఈయన మహత్తరమైనటువంటి యొక్క పరబ్రహ్మ స్వరూపం అనే యొక్క గమనం కూడా అనుకున్నది. దుర్యోధన యొక్క కాలంలోనే కృష్ణ పరమాత్మ ఉన్నాడు, ఇక్కడ పాండవులంతా ఆయన సాక్షాత్ పరబ్రహ్మగా నమ్ముకున్నారు, అక్కడ దుర్యోధనాది కౌరవులంతా కూడా ఆ గమనాన్ని చేశారు. వాళ్ళు కారణం ఏమిటంటే వానికి మలదోషం ఉంది, విక్షేప దోషం ఉంది, ఆవరణ దోషం ఉంది. ఇక మూడు దోషాలు ఉన్నటువంటి వాడు మనిషి అవుతాడా? కాబట్టి మనం కూడా మానవ జన్మకు వచ్చిన తర్వాత ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్మ దర్శనానికి అడ్డుగా ఉన్నటువంటి ఈ దోషత్రయాన్ని ఎవడైతే వదిలించుకోగలుగుతాడో అలాంటి మహానుభావుడే మహాత్ముల అనుగ్రహానికి పాత్రుడవుతాడు. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి యొక్క దర్శనం మనకు కలగాలి అంటే మనలో ఉన్నటువంటి యొక్క శాస్త్ర నిషిద్ధమైన కర్మల వల్ల వచ్చినటువంటి యొక్క పాపాన్ని ఒక్కతూరి అవగాహన చేసుకుని, ఎందుకు నాకు ఈ సద్బుద్ధి పుట్టలేదు, ఎందుకు నేను ఆ పరమ పునీతమైనటువంటి యొక్క మహత్తరమైన సన్నిధానానికి పోలేకపోతున్నాను, కొంచెం యోచన చేస్తే వారికి అవగాహన అవుతుంది. ఏ మహాత్ముల యొక్క సన్నిధానానికి వెళ్లినప్పుడు, వారి యొక్క సద్బోధలు విన్నప్పుడు, నాయనా ఇది ధర్మం, ఇది అధర్మం, ధర్మం ఆచరించినటువంటి వానికి ఈ విధంగా ఉంటుంది, అధర్మపరుడైనటువంటి వాని జీవితం ఈ విధంగా ఉంటుందని చెప్పి వారు తెలియజేస్తారు. కాబట్టి తెలుసుకున్నటువంటి విషయాన్ని కొంచెం హృదయంలో పెట్టుకుంటే మంచిని పొందగలిగినటువంటి ధర్మాన్ని పట్టుకుంటాడు, అధర్మంతో కూడుకున్నటువంటి పాపాన్ని వదిలేదానికి సద్బుద్ధి కలుగుతుంది ఆ పుణ్యాత్మ. కృష్ణ పరమాత్మ తూరి దుర్యోధన దగ్గరికి వచ్చాడు. ఏరా నాయన దుర్యోధన, ఎందుకయ్యా ఇట్లా నువ్వు మొండి పట్టు పెడతావు? ఏదో కనీసం వారికి అర్ధరాజ్యం ఇయ్యకమానే కనీసం 5 మందికి 5 గ్రామాలైనా ఇస్తే నీకుండా యుద్దము విడిపోతుంది, తప్పవుతుంది, వారైనా ఎంతో మంది జీవనం చేస్తారు, ఇంత మాత్రం నీకు ధర్మం అనేది తెలియదప్ప, అర్ధరాజ్యం ఒక్కర్లే, 5 ఊర్లైనా ఇస్తే చాలు, ధర్మంగా జీవించు, నీ జీవితం ధన్యమైపోతుంది, నీవు ఈ విధంగా ప్రవర్తించావంటే లోకంలో ఎంతో మంది బ్రతికిపోతారయ్యా అని అంటే ఆయన అన్నాడు, అయ్యా నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, అధర్మం అంటే ఏమిటో తెలుసు, నాకేం తెలియ కాదండి, అయితే ఏం చేస్తావు, ధర్మాన్ని పట్టుకోలేకపోతున్నాను, అధర్మాన్ని వదలేకపోతున్నాను, ఇంకా నీ కర్మ పొమ్మన్నాడు. అదేమిటి? ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలిసి కూడా ధర్మాన్ని పట్టుకోలేదంటే వానికి ఆ మలదోషం అనేది బాగా ఉంది. ఆ మలదోషం నివృత్తి కలిగేంత వరకు కూడా ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలిసినా సరే దాన్ని ఆశ్రయించలేడు, ధర్మం యొక్క అధర్మం యొక్క పాపం ఎంతో తెలిసినప్పటికీ కూడా దాన్ని వదలలేదు. ప్రతి వారికి కూడా ఈనాడు బాగా తెలుసు, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు అంతరాత్మలు కూడా బోధ చేస్తుంది, పొరపాటు చేస్తున్నా ఈ తప్పు వల్ల నీకు మహాదోషం కలుగుతుందని చెప్పేసి, అయినా ఉత్తముడైతే ఆలోచన చేస్తాడు, అధముడైతే ఆలోచన చేయలేక దానికే ఇదైపోతుంది. ఎందుకు? ఆ మలదోషం అనేది అంత పనిచేస్తుంది. కాబట్టి మనిషే పుట్టిన తర్వాత యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర తీర్థాలు ఎందుకు పెట్టారండి పెద్దలు? ఆ భౌతికమైనటువంటి దేహానికి ఉన్నటువంటి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి ఈ మహత్తరమైనటువంటి వైదిక కర్మలు పెట్టారు. ఈరోజు మనం చూస్తుంటే నిజంగా ఎక్కడో సత్రయాగంలో కూర్చొని చూసినట్లు ఉంది. ఎంత మహత్తరమైనటువంటి ఉదయం నుండి కూడా వేద ఘోషం ఉండి ఎంత ఆనందంగా ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క సద్భాగ్యాన్ని కళ్ళతో చూడాలన్నా కూడా పుణ్యం ఉండాలి. కాబట్టి ఆ మలదోషం అన్నటువంటిది నివృత్తి కలిగేదానికి అమ్మగారు చక్కటి భావాన్ని పెట్టారు, యజ్ఞం చేశారు. వారికేం యజ్ఞం చేయాల్సిన పని లేదు, మన గురించి కాదు, ఆకలిగొన్నటువంటి బిడ్డలకు అన్నం పెట్టేదానికి తల్లి తను తాను చూసుకోదు, ముందు బిడ్డల ఆకలి తీరుస్తుంది. అలాగే తానుంటున్నటువంటి యొక్క పరిసర ప్రాంతంలో, తానున్నటువంటి యొక్క దృశ్య ప్రపంచంలో ఏ విధమైనటువంటి యొక్క ఈ బాధలు పడకూడదు, ఈ మల విక్షేప ఆవరణ దోషత్రయాల నుండి బయటపడి ఈ దేవుడు బ్రహ్మస్వరూపి కావాలన్నటువంటి భావన చేత ఆ గురుదేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానాన్ని ఊతగాకుని మనందరికీ కూడా భగవన్నామ సంకీర్తన చేస్తున్నారు, వైదిక కర్మలన్నీ పెట్టారు, అలాగే మహాత్ముల యొక్క ప్రబోధలు జరుగుతుంది. ఎందుకంటే విక్షేపం అన్నటువంటిది ఉంటే భగవంతుని యొక్క నామస్మరణతో విక్షేపం అంటే ఏమిటి, వాక్ చేసినటువంటి యొక్క దోషం. కొంతమందికి మల దోషం ఉండదండి, వాళ్ళు మంచి పుణ్యకర్మల వల్ల మంచి ఇది వల్ల మంచినే ధర్మం బాగా చేశారు, కానీ ఆ విక్షేప దోషం అనేది ఉంది లోపల, వాగ్రూపకంగా చేసినటువంటి పాపం, తినరాని పదార్థాలు తినడం వల్ల, అలాగే కొంటెములు చాడీలు చెప్పడం వల్ల, అలాగే పరులకు అహితంగా మాట్లాడటం వల్ల, ఈ యొక్క వాక్ దోషం వల్ల అనేక విధమైనటువంటి పాపాలు విక్షేప దోషంగా కూర్చుంటుంది. పుణ్యస్థలాలకు వెళ్లినప్పుడు, మహాత్ములు దర్శించినప్పుడు, వారి బోధలు విన్నప్పుడు తాను ఏదో ధ్యానం కూర్చొని సమాధిలోకి వెళ్లాలన్నటువంటి అపేక్ష కలుగుతుంది. పోతాడు ధ్యానంలో కూర్చుంటాడు, కూర్చుంటాడే తప్ప శరీరం అక్కడుంటుంది, మనసు బజార్లో ప్రచారం చేస్తుంది. కారణం ఏమిటి, అది విక్షేప శక్తి. ఆ విక్షేప తనకు ఎంత ప్రయత్నించినా కూడా ఆ పవిత్రవంతమైనటువంటి ధ్యేయంలో మనస్సు కుదరక విసిగెత్తి చెట్టు నెక్కుతున్నటువంటి వ్యక్తిని కాలుబట్టి కిందకి లాగినట్టు వాడు ఊర్ధముఖంగా పోవటానికి శక్తి లేక విసుగొత్తి లేచిపోతాడు. ఇది ఏ దోషం, విక్షేప దోషం. కాబట్టి అలాంటి పరమపునీతమైనటువంటి విక్షేప దోషాన్ని నశింపజేసుకోవాలంటే భగవంతుని యొక్క నామస్మరణ ఉండాలి. సీతారామాంజనేయ సంవాదంలో ఆ సీతామహామ తల్లి ఆంజనేయునికి బోధ చేస్తుంది, సాంఖ్యము తారకము అమ్మ బోధ చేస్తుంది, అమనసుకు నా వల్ల కాదు నాయన, ఆయన రామచంద్రుని వల్లనే వినాలి. తారకంబు మన శుద్ధి కారకంబు, తారకమంటే తన్ను తలింపజేయగలిగినటువంటి ఏ భగవన్నామ స్మరణమైనా సరే భక్తి పూర్వకంగా దాన్ని అనుక్షణము కూడా స్మరణం చేస్తే మనస్సు శుద్ధైపోతుందయ్యా. ఆ మనస్సు యొక్క శుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో నీ జీవితం ధన్యమైపోతుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష, మనస్సే బంధానికి బంధ విముక్తికి కారణం అన్నమాట. ఎందుకు, ఆత్మకు బంధము లేదు, బంధ విముక్తి లేదు, బంధమంతా కూడా మనస్సుకే. మనస్సు ఆవల ఉన్నటువంటి యొక్క ఆత్మకు బంధం ఎక్కడుందండి. మూడవ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తాడు, ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియభ్య పరమ్మన మనసత్తు పరాబుద్ధి యోగుద్ధే పరతుష్ట. ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, బుద్ధి కంటే ఆవల ఉన్నటువంటి యొక్క పరతత్వ స్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ యొక్క సామీప్యంలో ఇవన్నీ కూడా చెలిస్తున్నాయా అర్జున? అయస్కాంతం యొక్క సన్నిధానంలో ఇనప ముక్కలు చెలించినట్టు, అలాగే జడమైనటువంటి మనోబుద్ధి చిత్తేంద్రియాలన్నీ కూడా ఆత్మ యొక్క సామీప్య ప్రాబల్యం వల్ల అవి చైతన్యాన్ని పొందుతున్నాయి. కాబట్టి బంధం అనేది, మోక్షం అనేది ఆత్మధర్మం కాదయ్యా, అది మనోధర్మం. కాబట్టి మనస్సు మనకు అడ్డుగా ఉంది. ఆ మనస్సు అంటే ఏదో కాదు, దయము కాదు, భూతం కాదు. భగవంతుడు చెప్పాడు, ఇంద్రియానాం మనశ్చాత్మి అర్జున, ఇంద్రియములలో మనస్సు నా స్వరూపం ఉంది. అలాంటి భగవత్ స్వరూపమైనటువంటి మనస్సును మనం ఏం చేస్తున్నా, శబ్ద సత్య రూప రసగంధాలు అన్నటువంటి తన్మాత్రల చేత దాన్ని కలుషీకృతం చేస్తుంది. ఎప్పుడైతే మళ్లీ ఆ మనస్సును ఇంద్రియోన్ముఖమైనటువంటి యొక్క విషయ వాసనల నుండి అంతర్ముఖం చేసుకుంటావో అదే నీకు ధన్యాన్ని కలిగిస్తుంది. అలాంటి మనస్సే నీకు దేవతలాగా, బంధువులాగా, ఉన్నతమైనటువంటి ఉద్భముఖంగా చేసి నిన్ను భగవత్ సాక్షాత్కారానికి దోహద చేస్తుంది. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి విక్షేపం అన్నటువంటి ఆ దోషాన్ని మనం పోగొట్టుకోవాలంటే భగవంతుని యొక్క నామ సంకీర్తన, అది ఎంత గొప్పగా మనం ఇందాక మాతాజీ గారు ఉదయం ఉంటే కూడా ఆ నామ సంకీర్తన అందరి చెవుల్లో పడేటట్లు, ఆమెకు ఏ విధమైనటువంటి అలసట ఉందో లేదో, నోరు నొస్తుందో లేదో తెలియదు గాని, ఆ భాగవత గారు చెప్పినట్లు నోరు నవ్వంగా హరికీర్తినుడు అనే దయని సత్యంబులోనుగా దలపడేది కలుగనేటికి తల్లుల కడుపు చెరుప. ఆ తల్లి గర్భం నుండి వచ్చినటువంటి మలమునందు క్రిమిలాగా ఎవడైతే భగవన్నామ స్మరణం చెయ్యడో, ఎవడైతే భగవంతుని విస్మరణ కలిగి ఉంటాడో వాడు మనిషి కాదయ్యా, వాడు తల్లి మలములో వచ్చిన క్రిమితో సమానమన్నాడు వశిష్ఠమాసులు. వాడు ఎంత నీచమో చూశారా? కాబట్టి ఆ మహత్తరమైనటువంటి భావాన్ని గుర్తుల్లో పెట్టుకుని అమ్మగారు చిన్న చిన్న పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా భగవంతుని యొక్క నామాన్ని శ్రవణం చేపిస్తున్నారు, పలికిస్తున్నారు, పలికింపజేస్తున్నారు. నామము ఏదో ఒక భగవంతుని యొక్క నామం చెప్పుకోవచ్చు కదయ్యా అంటే ఒకే నామం చెప్పాలంటే విసుగు వస్తుంది, అభిరుచి తప్పిపోతుంది. కాబట్టి నానా రకాలైనటువంటి రాగములలో నానా రకాలైనటువంటి పద్ధతుల్లో తాళము మంచి శృతి కలిగేటట్లు అమ్మ నామ సంకీర్తన చేపిస్తూ అందరికీ కూడా భగవంతుని యొక్క నామ తరుణం పైన అభిరుచి కలిగిస్తుంది. ఇందాక సుబ్బారావు గారు చెప్తున్నారు, ఎంతటి మహత్తరమైనటువంటి యొక్క ఆ కవి సూక్తులన్నీ కూడా గానం చేస్తూ చెప్తున్నారంటే మనిషిని ఎలాంటి మూర్ఖున్నైనా సరే ఆకర్షించేది భగవంతుని యొక్క నామస్మరణ. పుట్టబద్దికి మీరు పోయింటారు, చూసింటారు, నిజంగా నామ సంకీర్తన జరిగేటప్పుడు మనం అక్కడ ఉంటే నిజంగా భూలోకంలో కాదయ్యా ఏ స్వర్గలోకంలో ఉన్నాము అనిపిస్తుంది. ఎందుకు? గానం అలాంటి మహత్తరమైనటువంటి శక్తిని ఇస్తుంది. ఆ గాన ప్రభావం వల్ల మూర్ఖ జీవులు కూడా మూఢ జీవులు కూడా కలలు ఊపి తన్మయత్వాన్ని పొందుతారు. కాబట్టి ఆ మహత్తరమైనటువంటి యొక్క ఆ నామ సంకీర్తనాన్ని కూడా మాతాజీ గారు చేస్తున్నారు. అలాగే మలము విక్షేపం, ఇంకా మూడవది ఏమిటండి? ఆవరణ దోషం. ఇది అన్నింటికంటే ఘనమైంది, పెద్దది. ఈ రెండు ఎలాగైనా దాటుకోవచ్చు కాని ప్రయత్నం అనేది ఉంటే ఈ మూడవది ఆవరణ దోషం అన్నటువంటిది గురుకృప లేకపోతే నీకు సాధ్యం కాదు. కాబట్టి ఆవరణ దోషం అనేది ఉంటే ఏమయ్యా మాకు నష్టమంటే మహాత్ములు ఎంత బోధ చేస్తున్నప్పటికీ కూడా శృతులు ఎంత ఎత్తరిగి చేస్తున్నా అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మస్మి ఆనందో బ్రహ్మ తత్వమసి మహావాక్యాలను ఎంతన్నా శ్రవణం చెయ్యి సంశయం అనేది ఉంటుంది. నేనెట్లా బ్రహ్మనైతే? బ్రహ్మ సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు, సత్యం అన్నటువంటిది ఆ సర్వవ్యాపకత్వం కలిగినటువంటిది అనంతమైనటువంటిది. నేనా కాలానికి ఒక దేశానికి కట్టుబడిపోతున్నానే ఆయన సర్వజ్ఞుడు నేను కించజ్ఞుడు అనే సంశయం కలుగుతుంది. అసలు సర్వజ్ఞత్వానికి కించత్వానికి తేడా ఏమిటో తెలుసుకోలేకపోతున్నా అదే గురుదేవుని యొక్క సన్నిధానానికి పోతే నాయనా ఆ మహత్తరమైనటువంటి సర్వవ్యాపకత్వమైనటువంటి స్థితి నీలో ఉందిరా, కొంచెం ఉపాధిని తొలగించ చూడు. ఘటం ఆకారంతో ఉంటే లోపల ఉన్నది ఘటాకాశం ఉన్నాం, దానికి వెలుగా ఉన్నటువంటిది మహాకాశం ఉన్నాం. అప్పుడు ఈ రెండు వేరుగా ఉన్నాయా? ఘటాకాశం వేరుగా ఉందా, మహాకాశం వేరుగా ఉందా? కొంచెం విచారించి చూస్తే ఆవరణాన్ని దృష్టిలో పెట్టుకుని రా ఘటాకాశం అన్నామే గాని ఆవరణాన్ని భగ్నం చేస్తే శేషించేది మహాకాశమే. అలాగే దేహం ఉన్నటువంటి ఆవరణాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వు జీవభావం కలిగి ఉన్నావు నాయనా. కాబట్టి దేహం నీ స్వరూపం కాదు, దేహం రాకముందు నువ్వు ఉన్నావు, దేహం వచ్చిన తర్వాత నువ్వు ఉన్నావు, దేహం శిథిలమైనా సరే నీవు ఉన్నావు. నైనం ఛిందం తిషత్రాన్ని నైనం దహతి పావక నైనం గ్లేదయం చాపో నశోషేతి మార్త. నాయనా నువ్వు అగ్ని చేత దహింపబడేవాని కాదు, నువ్వు శత్రువు చేత ఛేదింపబడేవి కాదు, అగ్ని చేత సృష్టి అని చెప్పి భగవంతుడి గీతలో చెప్పినట్లు నీ అమరత్వ స్వరూపమైనటువంటి స్థితిని గురుదేవుడు హెచ్చరిక చేశాడు. అయమాత్మ బ్రహ్మ అహం. ఏది అహం? ప్రతివాడు కూడా నేను 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 అనే భావం ఉంది. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ల సైతం కూడాను ఆ యొక్క అహం అనేది ఉంది. అహం వృత్తి అనేది ఉందే రెండు రకాలుగా ఉంది. అది నిజమైనటువంటి అహం అయితే గనక నువ్వు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అయితే దాన్ని మనం అహం అన్నటువంటి శబ్దాన్ని ఈ భౌతికమైన దేహం పైన ఆరోపించుకుంటున్నాం. అదే రమణ మహర్షుల వారు ఒక చూరు అన్నారు, నేను ఉన్నాను అనే సంగతి అందరికీ తెలుసు గాని తాను ఏమై ఉండేది తెలిసిన వాళ్ళు మనిషానాం సహస్రేషు. ఎవరినన్నా అడగండి, ఏ అమ్మాయిని ఉన్నావా, నేనున్నాను. పెద్దలను అడగండి, పిన్నలను అడగండి, ఎవరిని అడిగా సరే నేనున్నాను నేనున్నాను అంటున్నాడు. కానీ నేను మేనై ఉన్నావా, నీవు పరబ్రహ్మమై ఉన్నావా? అక్కడ ఆలోచన చేయలేకపోతున్నా. ప్రతి వాడు కూడా నేననే అహం శబ్దాన్ని ఈ భౌతికమైన దేహం పైన ఆరోపించుకుంటున్నాడే గాని దేహాతీతమైనటువంటి సర్వసాక్షైనటువంటి యొక్క ఆత్మ పైన ఆరోపించుకోలేక అనేక విధాలైనటువంటి జన్మ మరణాలకు గురి అయి బాధపడుతున్నాడు. ఆ విషయాన్ని ఆవరణ దోషాన్ని ఉన్నంత వరకు ఆ భావాన్ని వదులుకోడు. ఆ గురుదేవుని యొక్క ముఖతలిగా ఈ మహావాక్య విచారణ ఎప్పుడైతే వింటాడో నాయన అయమాత్మ బ్రహ్మ భాగత్యాగ లక్షణముతో బాగా విచారం చేసి చూసుకో, దేహం నీవు కాదు, దేహాంతర్గతంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపము నీవు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా మనం బస్సు ఎక్కాం, హైదరాబాద్ లేకపోతే ఇక్కడ మన గుంటూరు పోవాలనుకున్నాం, ఎక్స్ప్రెస్ ఎక్కారు, కూర్చున్నారు, పెద్దవాళ్ళంతా కూర్చుంటారు, పిల్లలు కూర్చున్నారు, గుంటూరుకు పోతానే గుంటూరు వచ్చింది దిగండి దిగండి అంటారు. గుంటూరు వచ్చిందా, గుంటూరుకు బస్సు పోయిందా? కానీ గుంటూరు ఎప్పుడు ఎక్కడుంది అక్కడే ఉంది. తెలియని వాళ్ళు పెద్దవాళ్ళు కూడా అంటుంటారు, గుంటూరు వచ్చిందండి దిగండి దిగండి అంటారు. అరే గుంటూరు ఎట్లా వస్తుందా? గుంటూరు ఎక్కడ ఉంది అక్కడే ఉంది, గుంటూరికి బస్సు వస్తుంది పోతుంది. అలాగే ఆత్మస్వరూపమైనటువంటి ప్రత్యేగాత్మ ఏదైతే ఉందో అది సత్యం, అది ఎప్పుడూ కూడా త్రికాలాబాధ్యమై ఉంది, కాలానికి సైతం కూడా అది సాక్షి. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు, మార్పు అంతా కూడా నీలోనే కలుగుతుంది. బస్సు యొక్క ధర్మాన్ని గుంటూరు పైన, గుంటూరు యొక్క సత్యమైనటువంటి ధర్మాన్ని బస్సు పైన ఆరోపించుకుంటున్నాం. అలాగే అనిత్యమైనటువంటి దేహధర్మాన్ని ఆత్మ పైన, ఆత్మ యొక్క సత్యస్వరూపమైనటువంటి ధర్మాన్ని దేహం పైన ఆరోపించుకుంటున్నాం. కాబట్టి అల్లాడి ఆకులు మేచి అనేక జన్మ జన్మల నుంచి మనం ఈ భౌతికమైనటువంటి జనన మరణాదులతో కొట్టుమిట్టాం. అది తొలగిస్తాడు గురుదేవుడు. అయినా అయం ఆత్మా బ్రహ్మ అహం బ్రహ్మస్మి. ఆ అహం అనేది ఏదైతే ఉందో అది పాంచ భౌతికమైన దేహం కారణమైనా దేహానికి ముందు నీ ఉన్నావు, దేహం వచ్చిన తర్వాత ఉన్నావు, దేహం శిథిలిపైన మిగిలేదు నువ్వే. ఆభరణానికి ముందు బంగారు బంగారుగానే ఉంది, ఆభరణమైన తర్వాత బంగారు బంగారుగానే ఉంది, ఆభరణం మళ్ళీ కరిగించి ముద్ద చేసినా మళ్ళీ బంగారు బంగారుగా. అలాగే నువ్వు దేహరాకముందు ఉన్నావు, దేహం వచ్చిన తర్వాత ఉన్నావు, దేహం శిథిలమైనా సరే నువ్వు ఉన్నావు. నీకెప్పుడు కూడా మరణం అనేది లేదు. మరణం దేనికి? ఆత్మకు కాదు, దేహానికి. 18వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ. నాయనా అర్జున, సర్వధర్మాలు కూడా వదిలిపెట్టు. ఏ ధర్మాలు? నీ వృత్తి ధర్మాలు కాదు. ఈ జనన మరణాలు ఉన్నటువంటి దేహ ధర్మం నీకు లేదు. అలాగే కష్టము సుఖము ఉన్నటువంటి మనోధర్మం నీకు లేదు. అలాగే కర్తృత్వము భక్తృత్వం అన్నటువంటి బుద్ధిధర్మం నీకు లేదు. అలాగే ఆకలి దప్పిక అన్నటువంటి ప్రాణధర్మము నీకు లేదు. అలాగే బంధము మోక్షం అన్నటువంటి యొక్క ధర్మం కూడా నీకు లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ ధర్మాలన్నీ వదిలిపెట్టు. ఈ ధర్మాలన్నింటికీ సాక్షి అయి ఏదైతే ఉందో అది నీకు. ఆ మహత్తరమైనటువంటి బోధ ఆ సద్గురుదేవుని యొక్క సన్నిధానములో ఎప్పుడైతే శ్రవణం చేస్తాడో అప్పుడు దృఢాపరోక్ష జ్ఞానం కలుగుతుంది, వాని జన్మ సార్థకతం. అలాంటి వాడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎప్పుడైతే ఆ గురుదేవుని యొక్క అనుగ్రహ ప్రభావంతో ఆ బ్రహ్మతత్వాన్ని పొందాడో ఆయన బ్రహ్మమే, ఇంకా గురువుకు శిష్యునికి తేడా లేదు. అట్లని చెప్పి గురుస్థానంలో పోయి కూర్చుంటాడు ఆ శిష్యుడు. దేహం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, ఆకలి దప్పులు ఉన్నంత వరకు గురుస్థానానికి పూజ్యమైన స్థానం విచ్చి తీరవలసింది. ఎంతటి గొప్ప సన్యాసి అయినా సరే అందరి చేత పూజింపబడవచ్చు, గాని కన్న తల్లి చేత మాత్రం పూజింపబడే హక్కు ఆయనకి లేదు. ఇది గల వైదిక ధర్మం. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి మానవ దేహాన్ని పొందిన తర్వాత ఆ సద్గురుదేవుల యొక్క అనుగ్రహం చేత వారి ముఖతలిగా వెలువడుతున్నటువంటి మహావాక్య విచారణ ఏదైతే ఉందో అది సక్రమంగా బాగా ఉపమాన ఉపమేయముల చేత చక్కగా దాన్ని శ్రవణం చేస్తే వారు బ్రహ్మవిత్ బ్రహ్మ యువ భవతి. ఒక కుంటివాడుంటాడు, వాడు బజారులో కూర్చొని అడుక్కుంటుంటాడు. అందరికీ సలక్షణంగా అవయవాలున్నాయి, తినేదానికి తిండి, బాగా కట్టేదానికి బట్టలున్నాయి. నేనేం పూర్వజన్మంలో పాపం చేశాను, నాకు ఈ అంగవైకల్యం కలిగి పుట్టానే, ఎంత దుర్మార్గం పని చేశాను అనుకుంటారు. ఇప్పుడు వాడు ఆలోచన చేస్తున్నాడే, వానికి వేదాంతం తెలుసా, శాస్త్రం చదివాడా, అయినా వాని ప్రత్యక్షానుభవం వల్ల వాడు కొంచెం వెనక్కి వెళ్లి చూస్తే ముందు జన్మంలో అందరూ సలక్షణంగా ఉన్నారు, నేను ఈ అంగవైకల్యం కలిగి ఉన్నానంటే ముందు జన్మంలో నేనేదో పాపం చేసి పుట్టాను. అంటే ముందు జన్మంలో తాడు పాపం చేశాడంటే ముందు జన్మంలో ఉన్నట్ట లేనట్ట? తాను ఉన్నాడు, అయితే ఈ దేహంతో లేడు, ఏ దేహంతోనో ఉన్నాడు. ఆ దేహంతో ఉన్నాడు కాబట్టి శాస్త్ర నిషిద్ధమైన కర్మలు చేశాడు కాబట్టి ఈనాడు ఆ పాప ఫలితంగా ఈనాడు అంగవైకల్యం కలిగినటువంటి దేహం పుట్టింది. అర్థం చేసుకుంటాడా లేదా? అలాగే కొంచెం ఇంకా ఆవలి జన్మకు పోతే మరి ముందు జన్మంలో తాను ఏదో ఒక దేహాన్ని ధరించి శాస్త్ర నిషిద్ధమైన కర్మలు ఆచరించడం వల్ల ఈ జన్మంలో ఈ యొక్క అంగవైకల్యం కలిగిన దేహం కలిగింది, మరి అంతకు ముందు జన్మంలో తాను ఏదో చెయ్యరానటువంటి దోషాలు చేసింటే కదా ఆ పాపభూయిష్టమైనటువంటి యొక్క సంస్కారం వెంటాడుతూ వచ్చింది. ఇలాగా వెనక్కి జరిగి జరిగి విచారణ చేస్తూ పోతే తాను సర్వకాల సర్వావస్థలైందు కూడా సత్యవ్రతుడై నిత్యవ్రతుడై ఉన్నాడే గాని మార్పు చెందుతూ ఉన్నది ఈ దేహాలే. తాను మాత్రం ఎప్పుడు కూడా మార్పు చెందలేదు. కాబట్టి ఈ విచారణ ఎప్పుడైతే
అదే శంకరుల వారు ఏకశ్లోకంలో బోధ చేశారు. ఎంత చక్కగా కిం జ్యోతిస్తవ భానుమాన అని మేము చెప్పేసి ఒక పాండు అంటే కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని చూసి బాగా దయార్థస్థుతయ్యేది. మహాత్ములు చాలా దయార్థస్థులు, వారు ఎవరు కూడా అజ్ఞానోపహతులైపోవటం వారికి మనసు సహించదు. ఎలాగైనా సరే వారి జ్ఞానులు తనంతటి వారిని తాను చేసుకుని తనలో లీనం చేసుకోవాలని అభిలాష ఉంటుంది కాబట్టి శంకరులు అలాంటి వారికి కూడా బోధ చేశారు. ఎంత గొప్ప బోధ అండి ఇది. ఏక శ్లోకిని అలాగే సాధనా పంచకం అలాగే నిర్వాణ తత్వం దశ శ్లోకి అలాగే ఈ దక్షిణామూర్తి స్తోత్రాలు అన్నటువంటి ఉన్నాడు. ఇష్టం దర్శన దృశ్యమాన నగరే తుల్యము నిజాంతర్గతం. ఎంతటి వేదాంతం అండి. మొత్తం వేదంలో ఉన్న మహావాక్యాలన్నీ కూడా ఆ 10 శ్లోకాలలో ఇచ్చారు మహానుభావుడు. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి యొక్క బోధ ఎక్కడ దొరుకుతుందంటే గురుదేవుని యొక్క సన్నిధానంలోనే దొరుకుతుంది తప్ప ఇక బ్రహ్మలోకానికి పో, సత్యలోకానికి పో, నీకు ప్రబోధ అనేది జరగదు. ఈ లోకంలోనే ఈ జన్మలోనే గురుదేవుని అనుగ్రహానికి నోచుకున్నటువంటి వ్యక్తి మాత్రమే ఆ మహత్తరమైనటువంటి యొక్క ఆ శక్తిని పొందుతాడు. గాని అన్యేతరమైనటువంటి లోకాలకు ఎక్కడ వెళ్లినా సరే మనం మళ్లీ తిరిగి లోకానికి రావాల్సింది. ఎంతో పుణ్యం చేస్తాం, పుణ్య ప్రభావం వల్ల ఊర్ధ్వలోకంలో భోగాలు అనుభవించవచ్చు. ఎందుకంటే ఆ భోగ జన్మలు ఈ లోకంలో ఏదో యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇవన్నీ చేసి ఏదో పుణ్యం సంపాదించాం, పుణ్య ప్రభావం వల్ల ఆ సురలోకానికి పోతాం. అక్కడ గరుడ గంధర్వ కిన్నర కింపురుషులైనటువంటి దేవతా జన్మలు మహత్తరమైనటువంటి భోగాలు అనుభవిస్తుంటారు. అక్కడ ఆకలి తప్పులు లేవు, రోగాలు లేవు, రష్టలు లేవు, ఏ విధమైన బాధలు లేవు, కాకపోతే రాగద్వేషాలున్నాయి. అక్కడ కూడా తనకంటే పెద్దవాడిని చూస్తే అసూయ, తనకంటే తక్కువని చూస్తే నిరాదరణ. ఊర్ధ్వలోకాలని పేరే గాని అక్కడికి పోయినా రాగద్వేషాలున్నాయండి. రాగద్వేషాలున్నంత వరకు వీని యొక్క జన్మ పరంపరలకు టెంపు అనేది ఉండదు. కాబట్టి దేవతలకు సైతం కూడా లేనటువంటి మహత్తరమైనటువంటి శక్తి మానవునికి భగవంతుడు ఇచ్చాడంటే ఎంత గొప్పదండి. శతక్రతుడు అని పేరు ఇంద్రుడికి. 100 యజ్ఞములు ఈ లోకంలో చేస్తే ఐఏఎస్ పాస్ అయితే ఆ కలెక్టర్ ఉద్యోగానికి అర్హుడో, అలాగే 100 యజ్ఞములు ఈ లోకంలో చేసిన మహానుభావునికి ఊర్ధ్వలోకంలో ఇంద్రత్వం వస్తుంది అని అంటారు. కానీ ఆ ఇంద్రత్వం పొందిన ఇంద్రుడు సైతం కూడా మళ్లీ ఎప్పుడెప్పుడు మానవ జన్మ వస్తుందా అని యోచించారు. ఎందుకు? వాడు ఇంద్రత్వాన్ని పొందాడే గాని రాగద్వేషాలు కూడా. ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే తన పదవికి ఆడ ఉప్పు వస్తుందో అని రాళ్ల వర్షం కురిపించడమో లేకపోతే ఏదో చేస్తారండి. ఈ రాగద్వేషాలు అంత పనిచేస్తాయి. మనం ఇంద్రుని యొక్క చరిత్ర వింటూనే ఉంటాం. కారణం ఏమిటయ్యా, నువ్వు ఊర్ధ్వలోకంలో ఇంద్రుడివో చంద్రుడివో ఏమైనా కా, అయితే ఆత్మజ్ఞానం కలగనంత వరకు కూడా నీకు పరిపూర్ణమైన శాంతి లేదు. నభూతో న భవిష్యతి. ఇంకా ఇక్కడ బ్రహ్మజ్ఞానంలో పొందగలిగినటువంటి ఆనందం ఇంకా ఏ లోకానికి కూడా పొందలేవు. మరి ఆ బ్రహ్మజ్ఞానం ఎక్కడ పొందుతావంటే ఇంద్రలోకంలోనా, చంద్రలోకంలోనా, సత్యలోకంలోనా, బ్రహ్మలోకంలో కాదు, భూలోకంలోనే. ఆ భూలోకంలో కూడా గురు అనుగ్రహానికి నోచుకున్న పుణ్యాత్ముడు మాత్రమే పొందగలుగుతాడు. కాని అన్యులు పొందలేరు. వాడు కోటీశ్వరుడే కావచ్చు, నవ్యాకరణ పండితుడే కావచ్చు, అయినా గురుదేవుని అనుగ్రహం లేకపోతే వాని చదువులు, వాని యొక్క వేద పఠన ఇదంతా నిరర్థకమైపోతుంది. మన వారు ఆ కరపత్రికలు వేశారు శ్లోకం గురుగీతలో, అది ఒక్కసారి అవగాహన చేసుకోండి సార్ ఎంత మహత్తరమైనటువంటి. నేను అది చూస్తాను ఆ శ్లోకం, నాకు చాలా ఆనందం కలిగింది. అమ్మగారు ఎంత విచారం చేసి ఈ శ్లోకాన్ని ముందు పెట్టారు ఇక్కడ. అంటే ఏమిటి, గురుదేవుని యొక్క అనుగ్రహానికి నోచుకోలేకపోతే నీ వ్రతాలు, నీ యొక్క యజ్ఞాలు, నీ యాగాలు, నీ పాండిత్యం, నీ వేద పఠన నిష్ప్రయోజనం. ఇవన్నీ లేకపోయినా సరే ఎవరు గురుదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రలైపోతారో అవిద్యాపరుడైనప్పటికీ కూడా వాడు బ్రహ్మ మానసపుత్రుడైపోతాడు. కాబట్టి సంపదలు కాదు మానవ జాతిని ఉద్ధరించేటి సంస్కారం గొప్పదిగా ఉంటుంది. ఆ సంస్కారం గురుదేవుని సన్నిధానంలో పొందాలనే గాని అన్యేతరమైనటువంటి స్థలం లేకపోతే ఆ మహత్తరమైనటువంటి సంస్కారం కలగదని చెప్పి శాస్త్రం చెప్తుంది. అలాంటి మహత్తరమైనటువంటి గీత ఈ యజ్ఞం పెట్టుకున్నాం. గీత అంటే ఏదో కాదండి, ఒక్కతూరే దాన్ని చదివి ఇకేం లే కంఠస్థం వస్తాయి నాకు శ్లోకాలను పక్కన పెట్టేది కాదు. చాలా మంది గీతా గ్రంథాన్ని చాలా నిరాధారణగా చూస్తారు. ఎక్కడంటే అక్కడ పెట్టడం, ఎడమ చేతితో ముట్టడం, మహాపాపం ఇదంతా. భగవద్గీత అంటే గీత యజ్ఞం, గీత భగవంతుని యొక్క స్వరూపం, భగవంతుడే చెప్పాడు. ఎత్ర గీత విచారస్య, ఎక్కడ గీతను విచారం చేస్తుంటారో, ఎక్కడ గీతను శ్రవణం చేస్తుంటారో అక్కడ నేనుంటానయ్యా, నా స్వరూపం గీత. కాబట్టి అలాంటి యొక్క విశ్వాసం కలిగి అనోరణీయాన్ మహతో మహీయాన్, ఆ గీతంత చిన్న గ్రంథము లేదు, దానంత బృహత్తరమైనటువంటి గ్రంథము లేదండి. దాన్ని ఎవరైతే దాని విలువను గుర్తెరిగి ప్రతి నిత్యము సరే మీ పిల్లలంతా పెద్దవారంతా కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక దువ్వెన జమిలో పెట్టుకుంటారు. ప్రయాణం అయితే తాను పోవాల్సిన చోటుకి పోతానే ఆ బస్సుకి తన ముందు తీసి అట్ట దూకొని అరే రే రే పాంచభౌతికమైన మాంసమయ శరీరం పైన ఇంత దృష్టి పెట్టుకున్నావే, అలౌకికమైన ఆత్మజ్ఞానం పైన ఇంత మాత్రం నీకు శ్రద్ధ లేదు. ఆ దువ్వెను జేబులో పెట్టుకుని ప్రతిసారి నువ్వు నీ ఎంపికలు ఎలా చక్క పెట్టుకుంటావో, అలాగే అలౌకికమైన నీ ఆత్మ జీవితానికి భగవద్గీత మార్గోపదేశం చేస్తుంది. సముద్రయానం చేస్తున్నటువంటి వానికి దిచ్చూచిగా యంత్రం ఎట్లా పనిచేస్తుందో అలా నీ జీవిత నౌకను ఆ పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మ యొక్క గట్టుకు చేరుస్తుంది. దానిపైన విశ్వాసం లేదు. కాబట్టి ఆ మహత్తరమైనటువంటి గీత పైన విశ్వాసం ఉంచుకోండి. ప్రతి వ్యక్తి కూడా మీకు చదువు రాకపోయినా సరే గీతను జేబులో పెట్టుకోండి. ఆ స్పర్శ చాలు, ఆ సంకల్పం చాలు, నా సన్నిధానంలో భగవద్గీత ఉంది అనే విశ్వాసాన్ని కలిగితే ఇంకా ఏ యొక్క వాస్తు దోషాలు గాని, నవగ్రహ దోషాలు గాని, పెద్దల శాపాలు గాని నీ పైన నీ ఇంటి పైన కూడా పనిచేయవు. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి గీతా జ్ఞాన యజ్ఞంలో 3 రోజులు టైం. ఈ 3 రోజులు కూడా బాగా సద్వినియోగం చేసుకుని జీవితాన్ని ధన్యమయం చేసుకుందరుగాక అంటూ అమ్మగారికి నమస్కారం చేసిస్తూ ఈ మహత్తరమైనటువంటి ఈ కాలాన్ని భగవంతుని అర్పణ చేస్తున్నాం. హరి ఓం.